Voice of India. Mind Media, the voice of India.
Mind Media, the voice of India. ఇది భారతీయ స్వరం. ఇప్పుడు మీకోసం మై ఇన్ మీడియా సమర్పించు వెండితెర వెల్పులు కార్యక్రమం ఫిబ్రవరి 27, 2019 నాటి ఎపిసోడ్ పునఃప్రసారం.
శ్రోతలకు నమస్కారం. మైన్ మీడియా ద వాయిస్ ఆఫ్ ఇండియా వారు సమర్పిస్తున్న వెండితెర వేల్పులు కార్యక్రమానికి మీ అందరికీ సాదరంగా స్వాగతం పలికిస్తోంది మీ భావరాజు పద్మిని. గత కొన్ని వారాలుగా మనం శ్రీ ముళ్ళపూడి వెంకటరమణ గారు రచించిన ఏఎన్ఆర్ గారి బయోగ్రఫీ కథానాయకుడి కథను వింటూ ఉన్నాం కదండి. 1953 సంవత్సరంలో రెండు మంచి చిత్రాల్లో ఏఎన్ఆర్ నటించారు. ఒకటి పరదేశి, మరొకటి కన్నతల్లి. పరదేశిలో వయసు మళ్లినవాడి పాత్రని ధరించారు. ఇదొక కొత్త సాహస యాత్ర. నటన నడక పలుకుబడి అన్ని చిన్న చిన్న విషయాల దగ్గర నుండి ఆలోచించుకుని మరీ నటించాడు. ఇంచుమించు ఆ సమయంలోనే పెద్ద దుమారం చెలరేగింది. ఈసారి పరిశ్రమలోని వారే కాక దేశంలో ప్రేక్షకులు కూడా చాలా మంది కలగజేసుకున్నారు. డిఎల్ నారాయణ గారు దేవదాసి తీస్తున్నారట. అందులో నాగేశ్వరరావు ముఖ్య పాత్ర ధరిస్తున్నాడట. డిఎల్కు మతేమన్నా పోయిందా అన్నారు కొందరు మృదువుగా. నాగేశ్వరరావు అనర్హతను చాటడానికి భాష చాలని వారు అతని పాత చిత్రాల్ని కూడా తిట్టసాగారు. కొన్ని పత్రికలు ఉద్రేకంతో వ్యాసాలు రాశాయి. ఆంధ్రుల అభిమాన కథ, అందులో అభిమాన పాత్ర తెరకెక్కించినప్పుడు జాగ్రత్త అవసరమని హెచ్చరించాయి. దేవదాస్ పట్ల అభిమానం ఇంతగా ఉందన్న సంగతి ఆ సంచలనం ద్వారా రుజువైంది. డిఎల్ మాత్రం చెలించలేదు. నాగేశ్వరరావు ఎక్కడలేని ధైర్యంతో ఈ పాత్రను చేపట్టాడు. ప్రతి విమర్శ అతని పౌరుషాన్ని రెచ్చగొట్టింది. అతను అంతకుముందు కొంతకాలంగా శరత్ సాహిత్యం అంతా చదువుతూ ఉన్నాడు. సముద్రాల రాఘవాచార్యుల వారు పుస్తకాలు తెప్పించి పెట్టారు. ఇప్పుడు దేవదాసు చేత పట్టుకుని శ్రద్ధగా చదవసాగాడు. దేవదాసుకు తెలుగులో వచ్చిన అనువాదాలలో చక్రపాణి గారిది చాలా మంచిది. అప్పటికి ఉన్నది అదే. నాగేశ్వరరావు తరచు చక్రపాణి గారి దగ్గరకు వెళ్ళి ఆ నవల గురించి, అందులో పాత్రల గురించి చర్చించి వాటి గురించి చాలా తెలుసుకున్నాడు. దర్శకుడు వేదాంతం రాఘవయ్య గారితో ఇంకెంతో చర్చించేవాడు. డిఎల్ తాతగారైన వేదాంతం గారు, ఆచార్యులు గారు అంతా నా మీద అభిమానంతో ఎంతో ఓపికతో నాకు తోడ్పడ్డారు. ఆ రోజులు, ఆ అనుభూతి ఎన్నటికీ మరువలేను అని చెప్పేవారు నాగేశ్వరరావు. దేవదాసు తాగుబోతయ్యి ఆరోగ్యం నాశనం చేసుకున్న ఘట్టాలలో నటనకు దేహస్థితి కూడా తోడు కావాలని నాగేశ్వరరావు నిద్రాహారాలు మానేశాడు. రాత్రి మేలుకొని పనిచేస్తే కొన్ని భావాలకు వీలుగా ఉంటుందని కొన్నాళ్ల పాటు రాత్రి 12 నుండి తెల్లవారే వరకు షూటింగ్ పెట్టించాడు. తోటి నటీనటులంతా ఎంతో సహృదయంతో అతని కోరికను మన్నించి వారికి అవసరం లేకపోయినా రాత్రిళ్లు పనిచేయడానికి వచ్చేవారు. చిత్రం పూర్తయింది. ఈ చిత్రానికి డబ్బు వస్తుందా రాదా అన్నది ప్రశ్న కాదు. జనం, విమర్శకులు రాళ్లు రుబ్బుతారా, పూలు విసురుతారా అన్నదే దర్శక నిర్మాతలను, నటులను ఆందోళన పరిచిన ప్రశ్న. పరిశ్రమలో కొందరు పెద్దలకు చూపించారు, పత్రికల వారికి చూపించారు, తర్వాత ప్రజలకు చూపించారు. ఎంత దుమారం రేగిందో అంతటి గొప్ప సంచలనం రేగింది. పుష్పవృష్టి, కనకవర్షం కురిసింది. దేశాన్ని ఉత్తేజితం చేశాడు దేవదాసు. నభూతో నా భవిష్యతి అన్నారు చూసిన వాళ్ళు. విమర్శకులు ఎంత ఉద్రేకంతో, ఎంత తీవ్రంగా ఒకప్పుడు ఖండించారో ఇప్పుడంత గట్టిగా హృదయపూర్వకంగా నాగేశ్వరరావును మెచ్చుకున్నారు. నాగేశ్వరరావు కంట నీరు తిరిగింది. నాగేశ్వరరావు చిరంజీవి అవుతాడని అంతా దీవించారు. సినీ జీవితంలో ఇంకా అతనికి అపజయం ఉండదన్నారు. అతనికి ఉత్తమ నటుల శ్రేణిలో గౌరవ స్థానం ఇచ్చారు. తమిళ దేశంలో కూడా దేవదాసు అంతగానూ ప్రజాదరణ పొందింది. నాగేశ్వరరావు ఉచ్చారణలో స్వల్ప లోపాలున్నా వాటినెవరూ పట్టించుకోలేదు. ఈనాటికి మద్రాసులో విద్యావంతుల దగ్గర నుండి రిక్షావాడి వరకు నాగేశ్వరరావు పేరు చెబితే దేవదాసును తలచి మెచ్చుకుంటారు. వ్యక్తిగా, నటుడిగా నాగేశ్వరరావుకి అది ఘన విజయం. చిన్ననాటి గండాలు, సినిమాలో చిన్ననాటి గండాలు అన్ని ఒక ఎత్తు. ఇది ఒక్కటే ఒక ఎత్తు. అప్పటికే పడిపోయాడనిపించుకున్న నాగేశ్వరరావు ఇందులో దేవదాసు పాత్రను పాడు చేశాడనిపించుకుని ఉంటే అదే అతని ఆఖరి చిత్రం అయ్యుండేది. కానీ నాగేశ్వరరావు సంతోషించింది తనకి కొత్త ఆయుర్ధాయం కలిగినందుకు కాదు, కొత్త చిత్రాలు వస్తాయని కాదు, ఈ చిత్రంలో ఈ అగ్ని పరీక్షలో నెగ్గినందుకు. దేవదాస్తో నాగేశ్వరరావుకు రోజులు మారాయి, అతని పద్ధతులు మారాయి. మంచి పేరు రుచి తెలిసింది, మంచి కథ పస తెలిసింది, కష్టపడి గడించిన రూపాయితో ఆనందంగా భోజనం చేసిన గొప్ప రోజది. ఇంకా ఈ మూడింటిని వదులుకోకూడదు, ఇంకో రకం వాటి జోలికి పోకూడదు. కథను పాత్రను జాగ్రత్తగా ఎన్నుకోవాలి. తర్వాత వచ్చిన చిత్రాలు అనుకూలమైనవే. చక్రపాణి, పరివర్తన, విప్రనారాయణ, అర్థాంగి, రోజులు మారాయి, అనార్కలి, సంతానం, వదిన, దొంగరాముడు, తెనాలి రామకృష్ణ, ఇలవేల్పు, చరణదాసి, ఇలాంటి చిత్రాలు. విప్రనారాయణ చిత్రం ఒకటి కొంత ఇబ్బంది పెట్టింది. నాగేశ్వరరావు వేషం వేస్తున్నాడంటే కూడదనే ధోరణి పూర్తిగా పోయింది. కానీ ఒక ప్రముఖ దర్శకుడు నాగేశ్వరరావు విశేషంగా గౌరవించే వ్యక్తి స్నేహరీత్యా హితవు చెప్పాడు, "నాగేశ్వరరావు, నువ్వు నాస్తికుడివి. నీకు భక్తి అంటే ఏమిటో బొత్తిగా తెలీదు. విప్రనారాయణ పాత్ర ధరిస్తే వెలితిగా ఉండొచ్చు" అన్నాడాయన. నాగేశ్వరరావు నవ్వాడు. "నాకు భక్తి ఉండి ఉన్న భక్తిని ప్రదర్శిస్తే నేను నటుడినే కాదు, ఒక కళాకారుడిగా ఆ పాత్రను అర్థం చేసుకుని నటించే ప్రయత్నం చేస్తాను" అన్నాడు. ప్రయత్నించి సాధించాడు. నాటి నుండి అతని యాత్ర సాఫీగా సాగిపోయింది. నాగేశ్వరరావుకు మంచి పేరు, రాష్ట్రపతి బహుమతి తెచ్చిపెట్టిన పాత్రల్లో, చిత్రాల్లో ఇది ఒకటి. అతని చిత్రాల్లో పేరు తెచ్చిపెట్టి అతన్ని మంచి నటుడిగా ప్రతిష్ఠించిన చాలా చిత్రాలకు రాదగినంత డబ్బు రాలేదు. అతనికి, అతను పాల్గొన్న చిత్రాలకు విశేషంగా డబ్బు గడించిపెట్టి అతన్ని బాక్సాఫీస్ హీరోగా నిలబెట్టిన చిత్రాలు వేరే ఉన్నాయి. వాటి గురించి ఒక చిన్న విరామం తర్వాత మీకు చెప్తాను. వింటూనే ఉండండి మైండ్ మీడియా, ద వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
కనరావా నిరాశ భూని పోయివాయా, కనరావా నిరాశ భూని పోయివాయా, కనరావా చెలియా కలయే నా మనగాదా, తెలియా కలయే నా మనగాదా, తెలియా కనరావా, తెలియా కనరావా. ఏ కోనలలో నా నేను గానా, ఏ కోనలలో నా నేను గానా, ఏ దారి పోయిటివో నా దారి ఏమో, ఏ దారి పోయిటివో నా దారి ఏమో, తెలియా కనరావా, ఇక తెలియా కనరావా. తనువో మనసు నీదే, తనువో మనసు నీదే, నీదే నని దాస చేసినావే జబరాలా, నీదే నని బాస చేసినావే జబరాలా, రారాని కోపాలు నాపై నా నీకేలా, రారాని కోపాలు నాపై నా నీకేలా, తెలియా కనరావా నిరాశ భూని పోయితివా, కలయా మన దాదా, తెలియా కలయా మన దాదా, కలయా మన దాదా, కలయా మన దాదా.
Thank you. నా కంటి పాపలో నిలిచిపోరా, నీ వెంట లోకాల గెలువనీరా. నా కంటి పాపలో నిలిచిపోరా, నీ వెంట లోకాల గెలువనీరా.
తలపుటు ఇయాలలో, నీయాలలో తలపుటు ఇయాలలో, అందుకొందాము అందని ఆకాశమే.
నా కంటి పాపలో నిలిచిపోరా, నీ వెంట లోకాల గెలువనీరా.
చందమామలో ఆనంద సీమలో వెన్నెల స్నానాలు చేయుదమా. ఆ చందమామలో ఆనంద సీమలో వెన్నెల స్నానాలు చేయుదమా.
మేఘాలలో వలపురా
బంధాలను, అందాలను తీపి బంధాలను, అల్లుకొందాము దెందాలు పాలించగా.
నా కంటి పాపలో నిలిచిపోరా, నీ వెంట లోకాల గెలువనీరా.
అందరికీ నమస్కారం, నేను మీ అంజన సౌమ్య. మీరు వింటున్నారు మైండ్ మీడియా ది వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
మన భారత ప్రజలు సుఖశాంతులతో సామరస్యంతో జీవిస్తూ కడుపు నిండా తిని కంటి నిండా నిద్రపోతున్నారంటే అందుకు కారణం ఎవరు? సరిహద్దుల్ని ప్రాణాలకు తెగించి మరీ కాపలా కాసే మన వీర సైనికులు. భరతమాత సేవలో వీర మరణం పొందిన అమర జవాన్ల గాథల్ని జై జవాన్ కార్యక్రమంలో మీకోసం అందిస్తున్నాం. భారత కాలమానం ప్రకారం ప్రతి మంగళవారం మధ్యాహ్నం 3:30 to 4:30 వరకు మీ ఆర్జే భావరాజు పద్మిని మీకందించే ఈ ప్రత్యేక కార్యక్రమాన్ని తప్పక వింటారు కదూ. మైండ్ మీడియా ద వాయిస్ ఆఫ్ ఇండియా, ఇది భారతీయ స్వరం.
మైండ్ మీడియా ఫేస్బుక్ పేజ్. పుస్తకం పట్టుకుంటే నిద్రొస్తుంది, ముఖ పుస్తకం పట్టుకుంటే వచ్చే నిద్ర కూడా ఎగిరిపోతుంది. ఫేస్బుక్ గోడెక్కి 4 లైకులు ఎనకేసుకునే ఈ ఫాస్ట్ యుగంలో ముఖం కడుక్కోకపోయినా ముఖ పుస్తకం చూడడం మాత్రం ఆపట్లేదు. ఇది వరకు వీధి అరుగు పిట్టగోడ మీద జనాలు కూడేవారు. మరి ఇప్పుడు అరుగులు అపార్ట్మెంట్లు అయితే ఫేస్బుక్ గోడైంది. అందుకే మా మైండ్ మీడియా కార్యక్రమాల వివరాలు, మా ఆర్కైవ్లు ఎప్పటికప్పుడు ఫేస్బుక్ వాళ్ళు తెలుసుకోవడానికి లైక్ అస్ ఆన్ facebook.com/mindmedia. సబ్స్క్రైబ్ టు మైండ్ మీడియా, ది వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
మైండ్ మీడియా, ద వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
వెండి తెర వేల్పులు కార్యక్రమానికి శ్రోతలకి పునఃస్వాగతం. నాగేశ్వరరావు నట జీవన శిల్ప విశిష్టత ఈ రెండు రకాలను, అంటే జానపదాలను సాంఘికాలను తగుపాళ్లలో మేళవించుకోవడంలోనే ఉంది. ఆబాల గోపాలానికి అతన్ని అభిమాన పాత్రుణ్ణి చేసిన మొదటి చిత్రం బాలరాజు. జానపదాలు వదిలి సాంఘికాలకు వచ్చాక ఆదర్శ ప్రేమికుడికి రూపకల్పన జరిగింది. చక్కని ముఖం, చక్రాల లాంటి కళ్ళు, సన్నటి మీసం, చురుకైన చూపులు, ధైర్యం, సంస్కారం, ఇవన్నీ కలిసి రూపొందిందా మూర్తి. నాగేశ్వరరావు ఆత్మశక్తి దానికి ప్రాణప్రతిష్ఠ చేసింది. ప్రేమికుడిగా అతడు ప్రేక్షక ప్రపంచం అంతటినీ సమ్మోహితం చేశాడు. ఆడపిల్లలందరికీ అతను స్వప్న సుందరుడు. వారు కోరే భర్త రూపం నాగేశ్వరరావు మాయా ఛాయాచిత్ర తర్పణంలో ప్రతిబింబించింది. యువకులకు వారు ఊహించుకునే అందం, ధైర్య సాహసాలు అతనిలో కనిపించాయి. వయసు మళ్లిన వాళ్లకు తమ తమ చిన్ననాటి రూపాలు గోచరించాయి. నాగేశ్వరరావుతోనే హీరో వర్షిప్ ఆరంభమైంది. ఏ తారకి లభించని గ్లామర్ అతని చుట్టూ వెలిగింది. అతని ఫ్యాన్ మెయిల్లో ఆడపిల్లలు రాసిన ఉత్తరాలు ఎన్నో ఉండేవి. విద్యార్థులు, ఉపాధ్యాయులు, లెక్చరర్లు, ఉద్యోగులు, రాజకీయవాదులు, మంత్రులు కూడా అతని అభిమాన బృందంలో ఉన్నారు. అందరి హృదయాల్లోనూ వెలిగే ప్రేమకు అతడు ప్రాణమై రూపమై భాసించాడు. ఇక కథానాయకుడి కథలో ప్రేమ కథలు అనే అంకాన్ని నేను ఇప్పుడు మీకు వినిపిస్తాను. దాదాపు 100 మంది ఆడపిల్లలతో జానపద పౌరాణిక చిత్రాల్లో ఎక్స్ట్రా భార్యలు అందరూ కలిపితే 150 మంది అన్నమాట. ఇంతమందితో సరసాలాడి, డ్యూయెట్లు పాడి, ప్రేమించి ప్రేమించబడి పెళ్లాడిన కథానాయకుడి అసలు కథలో ప్రేమకి చోటెంత? నాగేశ్వరరావు లవర్స్ ఎంతమంది? ఈ విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం. అతన్ని అడిగితే 3 కోట్ల ఆంధ్ర ప్రేక్షకులు అనొచ్చు. తన లవ్ ఎఫైర్స్ 104 చిత్రాలు అనొచ్చు. కళ అనొచ్చు, కాకరకాయ అనొచ్చు. ఒక విధంగా ఇవన్నీ నిజమే. అతను జీవితాన్ని ప్రేమించాడు, కీర్తిని ప్రేమించాడు, డబ్బుని ప్రేమించాడు, సుఖాన్ని ప్రేమించాడు, ఆనందాన్ని ప్రేమించాడు, వాటితో సరాగాలాడాడు. పరిగెడితే తరిమాడు, అవకాశాల పొదరిళ్లలో పొంచి కూర్చుని రాగానే పట్టుకున్నాడు. అతను కళలో ఉన్నతిని ప్రేమించాడు, దానికోసం సాధన చేశాడు, తపస్సు చేశాడు, నిద్రాహారాలు మానేశాడు, ఐహిక సుఖాలన్నీ వదులుకున్నాడు, విజయం సాధించాడు. కానీ అతని జీవితంలో ప్రేమ కథల కోసం అన్వేషిస్తే వాటిలో మీకు అల్లరి చిల్లరి లవర్ బాయ్ కనిపిస్తాడు, భగ్న ప్రేమికుడు కనిపిస్తాడు, యాగి కనిపిస్తాడు, నిండు హృదయాన్ని ప్రియురాలికి అర్పించి ఆమెను గౌరవిస్తున్న ఉత్తముడు కనిపిస్తాడు. నాగేశ్వరరావు చిన్నతనంలో ముదినేపల్లిలో నాటకాలాడే రోజుల్లో వాళ్ల సమాజం ఉన్న ఇంటికి పక్క ఓ చక్కని చుక్క ఉండేది. సిల్కు చొక్కా వేసుకుని పచ్చగా బొద్దుగా ఉన్న ఈ కుర్రాన్ని చూసి ఒకనాడు నవ్వింది. అతను విశాలంగా నవ్వాడు. ఆ తర్వాత అమ్మాయి కనిపించినప్పుడల్లా నవ్వేసేవాడు. ఏం తొచ్చకపోతే వీధిలోకి వెళ్లి ఆమె వచ్చేదాకా నుంచుని రాగానే నవ్వి నవ్వగానే వెళ్ళిపోయేవాడు. ఒకసారి అమ్మాయి దగ్గరగా వచ్చి, అలా నవ్వుతావేమిటి అంది. ఎలా అన్నాడు నాగేశ్వరరావు. అందంగా అంద అమ్మాయి సిగ్గుపడి. నేను అందంగా ఉంటానుగా అన్నాడు అబ్బాయి సిగ్గు లేకుండా. అది కాదు, అందరూ ఉంటే అలా నవ్వకూడదు అంది. ఎలా నవ్వాలి? అది కాదు, అస్సలు నవ్వకూడదు, ఎక్కడో పల్లెటూరు బయతులా ఉన్నావే అంద అమ్మాయి. నేనేం బయతుని కాదు, సిల్కు డ్రెస్సు వేసుకోరు బయతులు అన్నాడు నాగేశ్వరరావు కోపంగా. తరువాత అమ్మాయి తరచూ రిహార్సల్స్ చూడ్డానికి వచ్చి నాగేశ్వరరావునే చూస్తూ కూర్చునేది. నాగేశ్వరరావు కూడా అమ్మాయిని చూస్తూ ఉండేవాడు. నువ్వంటే నాకిష్టం అంద అమ్మాయి. నాకు కూడా అన్నాడా అబ్బాయి. నీకు కూడా నువ్వంటే నే ఇష్టమా అంది ఆ అమ్మాయి చమత్కారంగా. భవిష్యత్తులో అదే నిజమవుతుందని ఆ పిల్లకు తెలిసిండదు. రాత్రిలందరూ పడుకున్నాక ఆ అమ్మాయి మెల్లిగా వచ్చి ఇతని పక్కకి పక్కన పడుకుని ఒక లవంగం పెట్టి ఇతని చెంప మీద చేతుల మీద గీకేది. అదేదో తమాషాగా ఉందనుకున్నాడు అతను. ఇదిగో రేపు నాకు కూడా ఓ లవంగం తెచ్చిపెట్టు అన్నాడు. మర్నాడు రాత్రి తను లవంగం పుచ్చుకుని ఆ అమ్మాయి చేతుల మీద చెంప మీద గీకాడు. పల్లెటూరి బైతు అని వెళ్లిపోయిందా పిల్ల. అమ్మాయి అబ్బాయిల వరుస మధుసూదన్ రావు గారు కనిపెట్టారు. అమ్మాయికి చివాట్లు, అబ్బాయికి టెంకి జల్లాలు వేశారు. తప్పు కదూ అని గద్దించారు. అది తప్పో కాదో నాగేశ్వరరావు కానాటికి తెలియలేదు. అతను పెరిగి తిరిగిన వాతావరణం అలాంటిది. ఆ రోజుల్లో మధుసూదన్ రావు గారు, అచ్చయ్య గారు, పెండ్యాల అంతా కలిసి సినిమాకో నాటకానికో బజారుకో వెళ్ళినప్పుడు నాగేశ్వరరావు ఆడపిల్లలు ఎవరైనా ఎదురైతే నిస్సంకోచంగా వాళ్ల వంక ఆపాద మస్తకం పరిశీలిస్తూ చూసేవాడు. అతని దృష్టి వాళ్ల చీర, రవిక, జడాగాజులు, పట్టీలు ఎలా ఉన్నాయో, ఎలా చూస్తారో గమనించి తన వేషాన్ని దిద్దుకోవడానికే. అయినా మధుసూదన్ రావు గారు అడపాదడపా టెంకిజల్లలు వేసి కోపడేవారు. మద్రాసు వచ్చిన నాటికి నాగేశ్వరరావుకు బుద్ధి తెలిసింది. ఇక్కడ ఉండగా ఇంకో అమ్మాయితో పరిచయం అయింది. ఇక్కడ టెంకిజల్లలు కొట్టే ఆయన దగ్గరలేడు. పైగా దగ్గరున్న వాళ్ళు ఆ అమ్మాయిని అతనికిచ్చి పెళ్లి చేసే ధోరణిలో మాట్లాడేవాళ్ళు. పెద్దల్ని మాట వినాలని అతను అమ్మాయి పట్ల ఇష్టపడ్డాడు. అన్నిటికన్నా ముఖ్యంగా అమ్మాయి ఇతనంటే ఇష్టంగా ఉండేది. ఒక ఘట్టంలో ఇద్దరు ఉంగరాలు కూడా మార్చుకున్నారు. ఇంతలో ఆ అమ్మాయి తల్లిదండ్రులకిది తెలిసింది. సినిమా వాడికి పిల్లనివ్వడం వాళ్ళకిష్టం లేదు. బుద్ధిమంతుడైనా సరే వాళ్ల కుటుంబం తమ అంతస్తుకు తూగదన్నారు, ఆస్తి చాలదన్నారు. ఆ అమ్మాయి బాధపడింది. నువ్వు పోట్లాడు నాగేశ్వరరావు అంది. నాగేశ్వరరావు ధైర్యంగా భయపడ్డాడు. నాకు భయం, నన్ను క్షమించు అన్నాడు. అవి అతను పైకి వస్తున్న రోజులు. అతని ఫస్ట్ లవ్ వేరే ఉంది. తన లక్ష్యం ఇప్పుడు పెళ్లి కోసం తను రచ్చకెక్కి సాహసాలు చేస్తే తన వృత్తి దెబ్బతింటుంది. తనకి చదువు లేదు. ఈ వృత్తి వదిలిపోతే జీవనోపాధి ఏమిటో తెలీదు. పెళ్లాడి ఇద్దరు అవస్థపడాలి. తన లక్ష్యం దెబ్బతిందన్న బాధ తనకుంటుంది. అవన్నీ ఎలా ఉన్నా అసలు తన లక్ష్యం దెబ్బతినటం తనకిష్టం లేదు. అదీకాక అసలు మనిద్దరికీ ఇష్టం కలగడానికి ముందు పెద్దల ప్రోత్సాహమే కారణం. ఇవాళ పెద్దలే వద్దంటున్నారుగా. వద్దు అన్నాడు నాగేశ్వరరావు. ఆనాడు అలా పిరికివాడిలా స్వార్థంతో మాట్లాడినందుకు సిగ్గుపడాలో కూడదో అతను తేల్చుకోలేకపోయాడు. కానీ ఆ తర్వాత గర్వపడ్డాడు. ఆనాడు మాత్రం సంగతి చెప్పినా చాలా ఆశపడ్డాడు. అందుకు తగ్గ నిరాశ పడ్డాడు. ఎంతో బాధపడ్డాడు. ఆ అమ్మాయిని పెద్దలు స్వగ్రామం తీసుకువెళ్ళిపోయారు. అక్కడికి వెళ్ళాక కూడా ఉత్తరాలు రాసుకునేవారు ఇద్దరు. కొద్ది కాలం తర్వాత హఠాత్తుగా నాగేశ్వరరావు చచ్చిపోయాడన్న నీలి వార్త పుట్టింది. దేశంలో అతని అభిమానులు చాలా మంది కంగారు పడ్డారు. కొందరు మద్రాసు కూడా వచ్చారు. ఈ వార్త నీలి వార్తేనని, నాగేశ్వరరావు బ్రతికే ఉన్నాడని ఘంటసాల బలరామయ్య గారు ఒక ప్రకటన చేశారు. నాగేశ్వరరావు పెద్దన రామబ్రహ్మం గారు మద్రాసు వచ్చారు. జరిగిన దానికి చాలా బాధపడ్డారు. సినిమాలో చేర్పించినప్పుడే అనుకున్నాను అన్నాను కూడా, భయపడ్డట్టే జరిగింది అన్నారు. వెంటనే పెళ్లి ప్రయత్నాలు చేస్తానన్నారు. నాగేశ్వరరావు కొంతసేపు సందేహించి నెమ్మదిగా అన్నగారికిలా మనవి చేశాడు. పెళ్లి కొన్నాళ్లు వాయిదా వేయాలని అడిగాడు. ఆ అమ్మాయి వివాహం అయ్యే పర్యంతం తను చేసుకోవడం ఇష్టం లేదు. ఒక సంవత్సరం ఆగారు రామబ్రహ్మం గారు. తమ్ముడి మాటలోని సహృదయతను మన్నించారు. నాగేశ్వరరావు చాలా రోజులు ఆ అమ్మాయిని తలుచుకుని బాధపడ్డాడు. కాని తనలో తానే, తన లక్ష్యం కోసం, తన ఆశల కోసం, అన్నగారు తన మీద పెట్టుకున్న ఆశల కోసం తను తన విద్యుక్త ధర్మం ఒకటే అనుసరించాలి. అందుకోసం తన కోరికలను చంపుకోవడం అవసరమైతే అందుకు సిద్ధం కావాలి. కొంతకాలం తర్వాత అతని దృఢ నిశ్చయానికి మరో ఘాతం తగలబోయింది. మరొక చిన్నది మనసు పడింది. నన్ను మన్నించు. నాకు నువ్వంటే గౌరవం ఉంది, ఇష్టం ఉంది. కానీ నా జీవితంలో ముఖ్యమైన లక్ష్యం కోసం నా మనసును నేను చంపుకున్నాను అన్నాడు నాగేశ్వరరావు స్పష్టంగా, ఖచ్చితంగా. అమ్మాయి అతనికేసి జాలిగా చూసింది. ఆ తర్వాత ఏమైందో ఒక చిన్న విరామం తర్వాత నేను మీకు చెప్పేస్తాను. వింటూనే ఉండండి మైండ్ మీడియా, ద వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
పగేలా వేదనగా ಬಡೋಯೇ ಕಾಲು ನೀಡ Hi everyone, this is your playback singer Bhargavi Pillai and you're listening to Mind Media, the voice of India. Idi Bhartiya Swaram.
ఢిల్లీ నుంచి గల్లీ వరకు, లష్కర్ నుండి లండన్ వరకు, ఏ సీరియస్ టాపిక్ అయినా, సరదా టాపిక్ అయినా, టాపిక్ ఏమైనా 100% ఫుల్ జోష్ ఎంటర్టైన్మెంట్ అందించడమే మా ప్రయత్నం. తప్పక వినండి. మీరు నేను ఒక షో భారత కాలమానం ప్రకారం ప్రతిరోజు ఉదయం 8 నుంచి 9 గంటల వరకు విత్ మీ ఆర్జే రజనీతో ఓన్లీ ఆన్ మైండ్ మీడియా ద వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
మైండ్ మీడియా ట్విట్టర్ తోకలేని పిట్ట 90 ఆమడలే వెళ్తుంది, కానీ ఈ నీలం పిట్ట ట్విట్టర్ ప్రపంచాన్నే చుట్టి వస్తుంది. ఒక సెన్సేషన్ క్రియేట్ చేయాలన్నా, ట్రెండింగ్ టాపిక్ అవ్వాలన్నా ట్విట్టర్ ని మించిన సాధనం ఏముంది? మైండ్ మీడియా టాక్ షోస్ కూడా ట్రెండీగా అందరినీ అలరిస్తున్నాయి. మరి వాటిని మిస్ అయితే అన్న బాధే అక్కర్లేదు, ఎందుకంటే ఇప్పుడు మైండ్ మీడియా ఇస్ ఆన్ ట్విట్టర్. మీకు మరింత సమాచారం అందించే అవకాశం మాకివ్వండి. ఫాలోస్ ఆన్ twitter.com/mindmedia. సబ్స్క్రైబ్ టు మైండ్ మీడియా, ది వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
మైండ్ మీడియా, ది వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
వెండితెర వేల్పులు కార్యక్రమానికి శ్రోతలకు పునఃస్వాగతం. లైలా మజ్ను తీసే రోజుల్లో నాగేశ్వరరావుకు వివాహం 18 ఫిబ్రవరి 1949 అయ్యింది. వధువు దెందులూరు వాస్తవ్యులు శ్రీ కొల్లిపర వెంకటనారాయణ గారి కుమార్తె అన్నపూర్ణ. వాళ్లు పెద్ద స్థితిపరులు. ఆ ప్రాంతంలో గౌరవ ప్రతిష్టలు గల కుటుంబం అది. అమ్మాయికి ఇంత మేనరికం ఉన్నా అది ఇంట్లో అందరి ఆమోదం పొందలేదు. అక్కినేని వారబ్బాయి వచ్చి చూసి వెళ్లాడు. కుర్రాడు బుద్ధిమంతుడిలాగే ఉన్నాడని తల్లిదండ్రులు భావించారు. అమ్మాయి అతని అర్ధాంగి కావటానికి మౌనం ద్వారా అర్ధాంగీకారం సూచించింది. నాగేశ్వరరావు జీవితంలో అనేక ఉద్యమాలు సంచలనం కలిగించి సమస్యలైనట్టే ఇది చర్చలు, వాగ్వాదాలు రేపింది. అప్పటికే నాగేశ్వరరావు ఇతరుల అసూయా ద్వేషాలకు గురి కాదగినంత పేరు, డబ్బు గడించుకున్నాడు. వీపు తట్టడానికి వీలైనంత ఎత్తుకు ఎదిగాడు. ఒక వ్యక్తిత్వం గడించుకున్నాడు. ఇతరులకు కోపం తెప్పించగలిగేంత స్వతంత్రంగా అభిప్రాయాలు వెల్లడించసాగాడు. ఏమిటి, ఎందుకు లాంటి ప్రశ్నలు అడిగే ధీమా గడించుకున్నాడు. అందువల్ల అతని గురించి ఆకాశరామన్న ఉత్తరాలు, అసభ్యకర ప్రచారాలు ఆరంభమయ్యాయి. నాగేశ్వరరావు ఒట్టి అవినీతిపరుడని, వ్యభిచారి అని కొన్ని ఉత్తరాలు చాటాయి. మగసిరి లేనివాడని కొన్ని చాటాయి. అందువల్ల ఆ ఉత్తరాల నిగ్గు వెంటనే తేలిపోయింది. అయినా సినిమావాడు సినిమావాడేనని నమ్మలేవని వెంకటనారాయణ గారి బంధువర్గంలో కొందరు వాదించారు. నాగేశ్వరరావు భావి జీవితంలో భావమరిది ఆప్తమిత్రుడు కాబోతున్న వెంకటేశ్వరరావు గారు. ఇతడు వెంకట నారాయణ గారి సోదరుడి పుత్రుడు, ప్రతికూల వర్గంలో ముఖ్యుడయ్యాడు. నాకు చెప్పకుండా అమ్మాయిని అసలు పెళ్లి చూపులకు ఎందుకు కూర్చోబెట్టారు అంటూ పెదనాన్నగారితో వాదన ఆరంభించాడు ఆయన. అప్పటికే వెంకటనారాయణ గారు మాటిచ్చేశారు. వెంకటనారాయణ గారు ఒత్తిళ్లకు లొంగిపోయారు. ఏలూరు వెళ్తూ అట్నుంచి గుడివాడ వెళ్లి స్వయంగా సంగతి చెప్పి వస్తాను అని బయలుదేరారు ఆయన. వెంకటేశ్వరరావు గారు కూడా ఆయనతో వెళ్లారు. వెళ్లిన మర్నాడే దెందులూరు నుంచి వాళ్ల దగ్గర బంధువు ఒక ఆయన వచ్చాడు. వెంకటేశ్వరరావును పక్కకు పిలిచాడు. పాప అంటే అన్నపూర్ణ నీతో ఓ కబురు చెప్పమందయ్యా అన్నాడు. ఏమని అని అడిగారు ఆయన. అదే, వెంకట రాఘవాపురం సంబంధం వద్దని చెప్పొద్దని, నాన్నతో చెప్పమని అన్నయ్యతో చెప్పు అంది అన్నాడాయన నవ్వి. అలాగా, నిజమే అన్నాడు వెంకటేశ్వరరావు ఆశ్చర్యపోయి. అవును, నన్ను పంపించింది అందుకే. వాళ్ల పెద్దమ్మ ద్వారా నాకు చెప్పించింది. మనది పెద్ద కుటుంబం. అలా మాటలు జరిగిపోయాక మళ్ళీ మాట తప్పడం మర్యాద కాదు. అందుకని అని అంటూ అర్ధోక్తిలో ఆగిపోయారాయన. వెంకటేశ్వరరావు గారు స్వగ్రామం వెళ్లారు. తల్లి ద్వారా అన్నపూర్ణ తేల్చేసింది. అతడు తప్ప మరొక సంబంధం అక్కర్లేదు అని చెప్పేసింది. అమ్మాయి ఇష్టపడింది కాబట్టి తప్పనిసరిగా అన్నగారు కూడా దారికి వచ్చారు. ముహూర్తం గురించి నాగేశ్వరరావుతో మాట్లాడే ముందు ఆస్తిపాస్తుల వివరం అడిగారు. విజయ పిక్చర్స్ అధిపతి చెరుకూరి పూర్ణచంద్రరావు గారు, కొడాలి వెంకటేశ్వర్లు గారు కూడా వెళ్లారు. 5 ఎకరాల భూమి పిత్రార్జితం. 25,000 నగదు స్వార్జితం ఉందని చెప్పాడు నాగేశ్వరరావు. బ్యాంకులోనే ఉందిగా, చూడవచ్చా అన్నారు వెంకటేశ్వరరావు గారు. నాగేశ్వరరావు నవ్వాడు. నేను చూపించగలిగేది నా డబ్బే అని మీరు నమ్మే పక్షంలో 25,000 రూపాయలు చూపిస్తా. నేనెటు తిరిగి సినిమావాడినే కదా అన్నారు. వెంకటేశ్వరరావు గారు అదిరిపడ్డారు. చూరున చెంపదెబ్బ కొట్టినట్టు అయింది. గట్టివాడే అనుకున్నారు. ఒక నిమిషం మౌనం ప్రవర్తిల్లింది. గెలుపు నాగేశ్వరరావుదే. లౌక్యాన్ని ఒక్క సూటి మాటతో కొట్టేశాడు. ఇంకేం కావాలి అన్నాడు కొంచెం నిర్లక్ష్యంగా. ఎటు తిరిగి మీరిలా చెప్పాక ఇంక మేమప్పుడు అడిగి తెలుసుకోవలసినవేమీ లేవు. మున్ముందు జీవితంలో చూసి తెలుసుకునేవే ఉంటాయి అన్నాడు బావమర్ది కొంచెం అభిమానం కొద్ది. నాగేశ్వరరావు నవ్వాడు. పెళ్లి ఆడపిల్ల ఇంటివారి అంతస్తుకు తగ్గ వైభవంతో, మగపెళ్లి వారికున్న గ్లామర్కు తగ్గ సంరంభంతో పెళ్లిను జరిగింది. సినిమా ప్రముఖులు పలువురు వెళ్లారు. ఎస్ వరలక్ష్మి గానసభ చేసింది. రామబ్రహ్మంగారు పున్నమ్మగారు తృప్తిగా నిట్టూర్చారు. పెళ్లైన 4-5 రోజుల తర్వాత మద్రాసు ప్రయాణమవుతూ నాగేశ్వరరావు బావమరిదిని పక్కకు పిలిచాడు. చూడండి బావగారు, నా దగ్గర పెళ్లికి ముందు రొక్కం 25,000 ఉందన్నాను కదా, ఇదిగో అందులో పెళ్లి ఖర్చు 22,000 అయ్యింది. రామబ్రహ్మంగారే 10,000 వేసిచ్చారు. పోతే ఇంక నా దగ్గర ఉన్నదెంత? 5 ఎకరాల పిత్రార్జితం, 3,000 రొక్కం అన్నాడు. బావమరిది నిర్ఘాంతపోయాడు. ఆనాటి మాటని ఇంకా గుర్తుంచుకున్నారు అల్లుడు గారు. ఇవాళ ఇంత ఘాటుగా ఒప్పగిస్తున్నారు. ఇతని గురించి చాలా పొరపాటుగా అంచనా వేసుకున్నాం. అసాధ్యుడు, అమ్మాయికి పర్వాలేదు అనుకున్నాడు ఆయన. ఆ క్షణంలోనే ఆయనకు నాగేశ్వరరావు మీద గౌరవం ఏర్పడింది. అప్పుడే ఆయన ఆప్త మిత్రుడయ్యాడు. బావగారు మన్నించాలి అన్నాడు ఉద్వేగంతో చేతులు పట్టుకుని. మీ వంటి అల్లుడు దొరికినందుకు నేను నిజంగా ఇప్పుడు గర్విస్తున్నాను. మా పాప అదృష్టవంతురాలు అన్నాడు. నిజానికి అదృష్టవంతుడు భానుమతి మరో సందర్భంలో అన్నట్టు నాగేశ్వరరావే. మిగతా ఏ అంశంలో ఒప్పుకున్నా మానినా ఇందులో మాత్రం నాగేశ్వరరావు నిజంగా అదృష్టవంతుడని అతని బంధుమిత్రులంతా అంటారు. అతను హృదయపూర్వకంగా గర్వంగా అంటాడు. అంతటి అనుకూలవతి, ఉత్తమ ఇల్లాలు సత్యవతి దొరకడం అతను జీవితంలో శుభోన్నతి సాధించడానికి ఎంతో దోహదం చేసింది. ఆమె అతనికి ఉపన్యాసాలిచ్చి నీతులు చెప్పిందని కాదు, తెనాలి రామలింగ కవి ఉపమించినట్లు ఆ దాంపత్యంలో ఆమె ఆకుమాటు పిందెలా అమరి అందగించింది. భర్త పద్ధతులలో మార్పు కావాలని తోచినప్పుడు మౌనంతోనే సహనంతోనే అది సాధించింది. ఆంధ్రదేశంలో ఎందరో ఆడపడుచులు భర్త కావాలని కోరుకునే యువకుడు తనకు వరుడిగా లభించాడని ఆమెకు తెలుసు. కానీ జీవితం సినిమా కథలో నాయికా నాయకుల ప్రేమ ఘట్టాల్లా పూర్తిగా ఆనందంతో నిండిపోయి ఉండదని, అలా నింపుకోవడం వ్యక్తుల వంతు అని ఆమె నేర్చుకుంది. డాక్టర్ల భార్యల్లాగా యాక్టర్ల భార్యలకి ఇది కొంత అనుభవానికి వస్తుంది. నాగేశ్వరరావు ఆనాటి ఒత్తిడిని బట్టి రాత్రింబవళ్లు స్టూడియోలకు వెళ్లి పనిచేయాల్సి వచ్చేది. రావడం పూర్తిగా అలసిపోయి నీరసంగా విసుగ్గా వచ్చేవాడు. ఇంట్లో అత్తగారికి తనకు లోకంలోని అత్తాకోడళ్లందరిలాగే రివాజు ప్రకారం కొన్నాళ్లపాటు కొంత కలతలు తప్పేవి కాదు. గొప్పింటి పిల్ల కాబట్టి, గారంగా పెరిగిన పిల్ల కాబట్టి మాట పడడం అలవాట్లేక సాయంత్రం భర్త రాగానే తన గోడు చెప్పుకోబోయింది. అలసట వల్ల, నీరసం వల్ల, తల్లి మీద అపార గౌరవం వల్ల నాగేశ్వరరావు భార్య మీదే కొంత చిరాకు పడేవాడు. వృత్తిరీత్యా ఉన్న చికాకుల వల్ల అతనికి సానుభూతి చూపించి అనునయించే ఓపిక తీరిక ఉండేవి కాదు. భర్త నడత గురించి నిందలు ప్రచారం అయ్యి ఆమె దాకా వచ్చినప్పుడు ఆమె వాదించకపోయినా కష్టపెట్టుకుంది. మొత్తం మీద ఇంట్లో కలతలు ఒక ఘట్టంలో భార్యాభర్తల మధ్య పొరపచ్చాలు తెచ్చేదాకా వెళ్లాయి. మీ అమ్మాయిని మీరింటికి తీసుకువెళ్లి పరిస్థితి గతులు నచ్చజెప్పడం మంచిది అని ఒకసారి నాగేశ్వరరావు బావమరిదికి రాశాడు. వెంకటేశ్వరరావు గారు వెంటనే వచ్చి చెల్లెలికి హితబోధ చేశారు. అందరూ దుర్వ్యసనం అనే మద్యపానం గురించి స్వయంగా తెలుసుకోవాలన్న కుతూహలం వల్ల, వయసు అలాంటిది కావడం వల్ల, మిత్రుల ఒత్తిడి వల్ల, నలుగురు ఒత్తిడి చేసినప్పుడు తాగకపోతే కల్చరు కాదంటారన్న అపోహ వల్ల, తన వృత్తికి అది మంచిది కాదన్న దురభిప్రాయం వల్ల నాగేశ్వరరావు ఒక ఘట్టంలో అప్పుడప్పుడు మద్యం తాగుతూ వచ్చాడు. అలవాటు పడ్డాడని కాదు, 10-15 ఏళ్లలో అతను మొత్తం 20 సార్లు తాగి ఉంటాడు. అదేనా ఒక పాలు మద్యమైతే 9 ఇంతలు సోడా వేసుకుని. ఇది భార్యకు తెలియడం ఇష్టం లేదు. ఒకనాడు కొందరు మిత్రుల ఒత్తిడి వల్ల మామూలు కన్నా కొంచెం ఎక్కువ తీసుకున్నాడు. భోజనం చేస్తే ఆమె పసిగట్టవచ్చునన్న ఉద్దేశంతో లేని చిరాకు నటించి తినే వచ్చాను అని ముక్తసరిగా లాంగ్ షాట్లో చెప్పి వెళ్లి పడుకున్నాడు. అన్నపూర్ణ మాట్లాడలేదు, ఎక్కడా ఎప్పుడు అని ప్రశ్నించలేదు. రాత్రి అతను ఆకలితో అవస్థపడ్డాడు. మర్నాడు ఉదయం అతను స్థిమిత పడ్డాక అడిగింది, మీరు రాత్రి అబద్ధం చెప్పారు అంది. నాగేశ్వరరావు ఉలిక్కిపడి తలెత్తి చూశాడు. రాత్రి మీరు తాగారు, అన్నం తినలేదు, తిన్నానని అబద్ధం చెప్పారు. నాకప్పుడే తెలిసినా మీరు ఇబ్బంది పడతారని అడగలేదు అందామె. తను చాలా తెలివైన వాడినని, అద్భుతంగా నటిస్తానని, అబద్ధం అవసరమైతే బాగా చెప్తానని, బెర్రిబాగుల పిల్లని నమ్మించడం సులువని అనుకుంటున్న నాగేశ్వరరావు తొలిసారిగా ఒక కొత్త సత్యం నేర్చుకున్నాడు. ఎదుటి వాళ్ల తెలివితేటలను చాలా తక్కువగా అంచనా కట్టి మనం అబద్ధం చెప్పి తప్పించుకోవడం చాలా తెలివి తక్కువతనం అని. ఈ అమ్మాయి తనకన్నా తెలివైంది. తను చెబుతున్నది అబద్ధం అని తెలిసి కూడా ఆ సమయానికి నమ్మినట్టు నటించి తన్నే వెర్రిబాగుల వాణ్ణి చేసింది. నాగేశ్వరరావుకు భార్య మీద గౌరవం కలిగింది. ఆమె ఎన్నడూ అబద్ధం చెప్పదు. చెప్పాల్సిన అవసరం ఆస్కారం లేని వాతావరణంలో పెరిగిన పిల్ల అబద్ధం చెప్పేవాళ్ల మీద ఆమె కోపగించుకుంటుందని, మాట్లాడదని అతనికి తెలుసు. అతను తొలిసారిగా భయపడ్డాడు. నైతికంగా ఆమె ఉన్నత స్థాయిలో ఉంది. నిజమే అన్నపూర్ణ అన్నాడు. రోజుకు 2-3 కాల్ షీట్లు పడినందువల్ల ఉదయం 6 గంటలకు వెళ్లే నాగేశ్వరరావు రాత్రి 2-3 గంటలకో ఇంటికి వచ్చిన రోజులు 1951-54 మధ్య ఎన్నో ఉన్నాయి. సగటున్న రోజుకి 20 గంటలు పనిచేసేవాడు. జీవితం ఏదో, నటన ఏదో, నిజమేదో, కలేదో, నిద్రేదో, మెలకువేదో తెలియక తికమక పడిపోయిన రోజులవి. ఇంటికి వచ్చినా ఇంత తిని ఒళ్ళు తెలియకుండా నిద్రపోవడం తప్ప ఇంట్లో వాళ్లని పలకరించే తీరిక, ఓపిక ఉండేవి కాదు. ఆ ప్రాంతంలోనే వాసన్ గారు సంసారం హిందీలో తీయాలని సంకల్పించి నాగేశ్వరరావుని బుక్ చేయబోయి అతను షాట్కి మధ్య నిద్రపోయే స్థితిలో ఉండడం చూసి అతన్ని వదులుకున్నారు. ఒకనాడు నాగేశ్వరరావు బాగా అలసిపోయి నీరసంతో నిద్రమత్తుతో రాత్రిపూట కారు దిగి కుళాయి దగ్గర కాళ్ళు కడుక్కుంటూ అక్కడే పడుకుని నిద్రపోయాడు. కారు చప్పుడైనా తలుపు తట్టిన చప్పుడు కాకపోవడంతో 10 నిమిషాలు చూసి అన్నపూర్ణ యువతలకొచ్చింది. అలసటలో ఒళ్ళు తెలియని నాగేశ్వరరావును భార్య తల్లి ఇంచుమించు మోసుకుని లోపలికి తీసుకువెళ్లారు. మర్నాడు ఉదయం నాగేశ్వరరావుకు జరిగిందంతా గుర్తుకు వచ్చింది. ఎదర అన్నపూర్ణ ఎన్నడూ లేనిది కంట తడిపెట్టింది. లేదు అన్నపూర్ణ, ఇంకా ఇన్ని పిక్చర్లలో ఎప్పుడూ వేయను, ఎక్కువ పనిచేయడం కూడా ఒక వ్యసనమని ఇప్పుడు తెలుస్తోంది, బాధపడకు అన్నాడు నాగేశ్వరరావు. ఆనాడు ఆరంభించిన ప్రయత్నం అమల్లోకి వచ్చి సాలుకు 5-6 చిత్రాలకు పరిమితం కావడానికి 2-3 ఏళ్లు పట్టింది. నేనా నిర్ణయం చేయడానికి మిగతా కారణాలు ఎలా ఉన్నా ముఖ్యమైనది ఆమె మనసు నొప్పించకూడదన్నదే అని చెప్పేవారు నాగేశ్వరరావు గారు.
మరిన్ని విశేషాలను ఒక చిన్న విరామం తర్వాత తెలుసుకుందాం. వింటూనే ఉండండి మైండ్ మీడియా, ద వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
Namaste. This is Bhuvika. Now you are listening to My Media, the voice of India.
పాత నుంచి కొత్త దాకా మస్త్ జబర్దస్త్ సినిమా ముచ్చట్లు వింటూ మంచి మంచి సినిమా పాటల్ని మాతో కలిసి పాడాలనుకుంటున్నారా? అయితే లేటెందుకు, సింగలాంగ్ షోకి డైల్ చేయండి. మీకు నచ్చిన పాటల్ని సింగర్ శిశిరాతో కలిసి పాడండి. భారత కాలమానం ప్రకారం సోమవారం నుంచి శుక్రవారం వరకు ప్రతిరోజు రాత్రి 7:30 to 8:30 వరకు ప్రసారమయ్యే ఈ కార్యక్రమాన్ని తప్పక వింటారు కదూ. మైండ్ మీడియా ద వాయిస్ ఆఫ్ ఇండియా, ఇది భారతీయ స్వరం.
భారతీయ సంస్కృతిని వైభవాన్ని ప్రతిబింబించే మైండ్ మీడియా ది వాయిస్ ఆఫ్ ఇండియా, ఇది భారతీయ స్వరం. కార్యక్రమాల వివరాలు, పాడ్కాస్ట్లు వినడానికి ప్రేమ ఆప్యాయతలను కలబోసే కబుర్లు, ప్రపంచంలోని నలుమూలలా జరిగే చిత్రమైన విషయాలు, టెక్నాలజీతో పాటు కొత్త పుంతలు తొక్కే కొత్త కొత్త ఆవిష్కరణలు, ఒక్కటేమిటి, సంప్రదాయాన్ని అధునాతన పద్ధతులలో అందరికీ చేరువ చేస్తూ అన్ని విషయాల్ని ఆమూలాగ్రం తెలుసుకోవడానికి సబ్స్క్రైబ్ టు మైండ్ మీడియా ది వాయిస్ ఆఫ్ ఇండియా, ఇది భారతీయ స్వరం.
The voice of India. Mind Media, the voice of India.
Mind Media, the voice of India. ఇది భారతీయ స్వరం.
విరామం తర్వాత మైండ్ మీడియా శ్రోతలకు వెండితెర వేల్పులు కార్యక్రమానికి పునఃస్వాగతం. నటుడు వ్యక్తి అనే కథానాయకుడి కథలో మరొక అంకాన్ని నేను ఇప్పుడు మీకు వినిపిస్తాను. నాగేశ్వరరావు పుట్టి బుద్ధెరిగిన నాటి నుంచే నటుడు. బడికి వెళ్లి చదువుకోవాల్సిన రోజుల్లో స్టేజికి వెళ్లి డైలాగులు చదువుకున్నాడు. చాలామంది చదువుకుని వృత్తి ఉద్యోగాలు చేసుకునే వేళకు నటనలో ప్రతిభ ఉండడం వల్లనో, ఆశ ఉండడం వల్లనో, అవకాశాలు రావడం వల్లనో ఈ రంగానికి వస్తారు. నాగేశ్వరరావుకు 10వ ఏటనే తల్లి అన్నగారు నటనే ఇతని వృత్తి అని నిర్ణయించారు. అదే అతని విద్య అని నిర్ణయించారు. నాటికి అతనికి ఇష్టం ఉన్నా లేకపోయినా ప్రతిభ మాత్రం ఉన్నందువల్ల, ఉన్నదని పెద్దలన్నందువల్ల పెద్దల మాట శిరసావహించాడు. బడి మానేసే నాటికి అతను సెకండ్ ఫారం మధ్యలో ఉన్నాడు. హిందీ మాధ్యమిక పరీక్ష పాసయ్యాడు. అందువల్ల అతని చదువు స్టేజ్ మీద డైలాగులు చదువుకోవడానికి మాత్రం సరిపడా వచ్చింది. రూపాయి ఇచ్చి పావలా అర్ధన సిల్కు చొక్కా కొంటే చిల్లర లెక్కెట్టుకునే పాటి లెక్కలొచ్చాయి. డబ్బు సంపాదిస్తే కావలసినవి కొనుక్కోవచ్చు, బాగా నటిస్తే పేరొస్తుంది అన్నవే ప్రపంచ జ్ఞానం అన్న శీర్షిక కింద అతనికి తెలిసిన విషయాలు. సోడా, కిళ్ళి, కొబ్బరి పచ్చడి, సిగరెట్ గొంతుకకు మంచివి కాదు. ఆడపిల్లలకేసి వాళ్ల జడలు, నగలు, చీరంచులు చూడటానికి కూడా చూడకూడదు. చక్కని అమ్మాయి లవంగంతో గీరితే వద్దనాలి అన్నవి అతనికి తెలిసిన నీతులు. బహుశా ఏలక్కాయతో చెంప నిమిరితే తప్పో కాదో తేల్చుకోలేకపోయేవాడేమో. రంగస్థలమే ఒక పాఠశాలగా, జీవితమే వాచక పుస్తకంగా, పెదవిరివాడలో, కుదరవల్లిలో, ముదినే పల్లిలో, గుడివాడలో, గురువుల దగ్గర, తోటి నటీనటుల దగ్గర, భద్రాచారి, శ్రీరామ్మూర్తి, మధుసూదన్ రావు, అచ్చయ్య, దైతా గోపాలం, పెండ్యాలగార్ల దగ్గర తొలి పాఠాలు నేర్చుకున్నాడు. స్థానం వంటి ప్రముఖ నటుల నాటకాలు చూసి మెలకువలు దిద్దుకున్నాడు. ఈ దారి పొడుగునా అతను పాఠశాల విద్య నేర్చుకోలేదని బాధపడుతూనే వచ్చాడు. డబ్బు అందుకు కారణం అన్న సత్యం అతనికి గుచ్చుకుంటూనే వచ్చింది. చదువుకోవాలని తాపత్రయపడుతూనే వచ్చాడు. గుడివాడ మహాపట్నం వచ్చి నాజుకు తేలాడనిపించుకున్న పల్లెటూరి కుర్రాడు మద్రాసు వచ్చేసరికి బైతు అనిపించుకునే స్థితిలోనే ఉన్నాడు. పౌరాణిక నాటకాల నుంచి సాంఘిక నాటకాలకి, స్త్రీ పాత్రల నుంచి వీరపురుష పాత్రలకు, సాంఘికాల నుంచి జానపదాలకు మారుతూ లౌక్యం, సినిమా లౌక్యం కూడా కలిపి నేర్చుకుంటూ అష్టావధానం చేసి అందరినీ మెప్పించుకొస్తూ సినిమా నటనలో గురువులందరి ప్రభావాలు పడి తను నలిగిపోకుండా తన వ్యక్తిత్వం, తన ముద్ర, తన జెండా పోకుండా తప్పో ఒప్పో తనది అనదగ్గ పద్ధతి రూపొందించుకుంటూ పెరిగాడు. ఇంతింతై నటుడింతై అన్నట్టు పెరిగాడు. ఈ ఘట్టంలోనే తన సొంత పద్ధతి ఏర్పరచుకోబోవడంలోనే అతని నేటి వ్యక్తిత్వానికి మొట్టమొదటి చిత్తురేఖ చిత్రం తయారైంది. సంసారం చిత్రం వచ్చే వరకు అతను ఏర్పరచుకుంటున్నది తన నటనకు పునాదే తప్ప నటనా శిల్పం కాదు. బుద్ధిపూర్వకంగా అతను చేసింది లేదు.
బాలరాజులో బాలచంద్రుడు పాత్రలు మాత్రం అతనికి పేరు తెచ్చాయి. ప్రేక్షకులకు, పరిశ్రమలో వారికి అభిమాన పాత్రుణ్ణి చేశాయి. కొత్త నటుడికి బలమిచ్చి నిలబెట్టేవి మంచి పాత్రలు. వాటిని నటుడు ధరించడు, అవే నటుడిని అవలీలగా ధరిస్తాయి. వాటి ఆకర్షణ వల్ల ఇతనికి పేరొస్తుంది. ఆ తరువాత నటుడు రూపొందుతాడు, పాత్రను తను ధరించే శక్తిని గడిస్తాడు. నాగేశ్వరరావు వరుస కూడా అదే అయింది. లైలా మజ్నూలో భానుమతి పక్కన కాస్త అర్భకుడిలా కనిపించినా బహుశా అందువల్లనే ఆ వార కమ్ముకుందుకు ఒక కష్టపడి ఒక స్థాయికి ఎక్కువే నటించాడు. అయినా ఆ పాత్ర వల్లనే అతనికి పేరొచ్చింది. అలాగే శ్రీలక్ష్మమ్మ కథలో కూడా కొంచెం ధాటిగానే నటించాడు. గోపీచంద్ గారి లక్ష్మమ్మతో పోటీపడి 30 రోజుల్లో తీసిన చిత్రం అది. అందులో ఆనాటి ప్రసిద్ధ నటుడు సిహెచ్ నారాయణరావు నాయకుడు. ఇందులో వెంకయ్య నాయుడు నాగేశ్వరరావు. పాత్రల రూపకల్పనలో ఉన్న భేదాలను బట్టి తన పాత్ర అవధుల మేరకు చాలా సమర్థంగా సహజత్వానికి దగ్గరగా ఉండేలా నడిపాడు నాగేశ్వరరావు. అంతవరకు అర్భకుడు అనిపించుకున్న నాగేశ్వరరావుకు మగసిరిగల నటుడు అని పేరొచ్చింది. పత్రికలు మాత్రం వేనోళ్లా కొనియాడలేదు. అప్పటికి అతనికి ఫోక్లోర్ హీరో అన్న బిరుదొచ్చింది. అతనికి అదే అభిప్రాయం, ఆ గాడి వదిలితే దెబ్బతింటావన్న భయం. ఆ స్థితిలో ఉన్న వాడికి ఆ భయం అర్థమవుతుంది. నాగేశ్వరరావు తెగించాడు. సంసారం అతన్ని సోషల్ హీరోగా, నటుడిగా, వ్యక్తిగా నిలబెట్టింది. అయినా తర్వాత ఏడాది ఎన్నర్థం పాటు వచ్చినవన్నీ జానపదాలే. జానపదాలు చిత్రాలు కావని, వాటిలో నటనకు అవకాశం లేదని, కళ్ళ జొరబడదని ఈ వాక్యాలు చెప్పబోటం లేదు. సాధారణంగా జానపద కథలు బాక్సాఫీస్ సూత్రాలకు అనుగుణంగా మలిచి సెట్టింగుల హంగులు ప్రధానంగా తయారు చేసేవారు కాబట్టి పాత్రల రూపకల్పనలో తగుపాటి శ్రద్ధ ఉండేది కాదు. అందువల్ల చిత్రాలకు డబ్బు రావడం తప్ప నటులకు పేరు రావడం, పాత్రలు ప్రేక్షక హృదయాలకు హత్తుకోవడం కొంత తక్కువే అని చెప్పాలి. నాగేశ్వరరావు రక్షరేఖ, పరమానందయ్య శిష్యులు, తిలోత్తమ, సౌదామిని, స్త్రీ సాహసం, మంత్రదండం వంటి చిత్రాలలో కూడా నటనకు ఆస్కారం ఉందేమోనని వెతికి వీలైనన్ని చోట్ల కల్పించుకుని వన్నెలు చిన్నెలు పెట్టి ప్రయత్నించేవాడు. మొదట్నుంచి నాగేశ్వరరావు నటన పరిభాష ప్రకారం అండర్ యాక్టింగ్, అంటే ఒక రవ తక్కువగానే ఉండే పద్ధతిలోనే ఉండేది. కనీసం అతనెన్నడూ ఓవర్ యాక్టింగ్, మితిమీరి నటించడం చేయలేదని మనం ఒప్పుకోవాలి. ఇందుకు కారణం అతను స్టేజ్ మీద స్త్రీ పాత్రలు ధరించడం, ఎక్సెల్సియర్ క్లబ్లో మధుసూదన్ రావు గారి అభిరుచికి అనుగుణంగా సాధన చేయడం అని చెప్పాలి. గిట్టని వాళ్లు, పరాచికాలాడే చనువున్న వాళ్లు ఇంకోటి కూడా అంటారు. నాగేశ్వరరావు వచ్చిన కొత్తల్లో భయపడేవాడు కాబట్టి సగం సగం నటించేవాడని, అదే క్రమంగా ఒక మోదాదుకు వచ్చిందని. కారణాల తోరణాలు ఎలా ఉన్నా నాగేశ్వరరావు శైలి, మితి తెలిసి క్రమ విధానంలో నెలలు తరబడి తీర్చిదిద్దుకున్నదని ఒప్పుకోవాలి. కొత్త రచయితకి మాటలు జోరుగా వాడాలని, కొత్త గాయకుడికి సంగతులు గుప్పించాలని ఉన్నట్లే కొత్త నటుడికి పాతబడ్డ పరిణితి చెందిని వాడికి కళ్ళా నోర, కాళ్ళా చేతుల నటించి అవతల పారేయాలని ఉండడం సహజం. నాగేశ్వరరావు జానపద చిత్రాల నాడే ఈ ప్రమాదాన్ని హద్దులో ఉంచగలిగాడు. ఆనాడే సంసారంలో హాస్యం కూడా నటించగలిగాడు. అందులో అతను చూపిన నిగ్రహం, స్వచ్ఛత, దరిమిలాను పెద్దవాడయ్యాక చూపటంలో దెబ్బతిన్నాడేమో అని కూడా అనిపిస్తుంది. పెళ్లి సందడి వంటి చిత్రాల్లో అతను కామెడీ చాలా చులకనైనట్టు, దాన్ని తను అవలీలగా పోషించి అవతల పారేస్తున్నట్టు తేలిగ్గా తీసుకుని కొంత హద్దు మీరాడు. ఆత్మవిశ్వాసం హద్దు జరిగి అహంకారం అయినప్పుడు కలిగే ఫలితం అది. పేరు ప్రఖ్యాతులు చేయగల అపకారాలలో ఇది ఒకటి. దరిమిలాను వచ్చిన చిత్రాల్లోని హాస్య సన్నివేశాల్లో తిరిగి నిగ్రహంతో నటించిన తన సామర్థ్యాన్ని రుజువు చేసుకున్నాడు. మొత్తానికి దేవదాస్ చిత్రంతో అతనికి నటుడిగా దశ తిరిగింది. ప్రజలు, పరిశ్రమ కూడా బ్రహ్మరథం పట్టారు. ఆ ఘట్ట నుండి నాగేశ్వరరావు వ్యక్తిత్వం స్ఫుటమైన రూపురేఖలు దిద్దుకోసాగింది. వచ్చిన పేరును నిలబెట్టుకోవాలంటే దేవదాసు పునర్జన్మ ప్రసాదించటానికి ముందు వచ్చిన గండం మళ్లీ రాకుండా ఉండాలంటే తను పడాల్సిన జాగ్రత్తలు, అనుసరించదగ్గ పద్ధతులు ఆలోచించుకున్నాడు. నట జీవితంలో నటన దృష్ట్యా కానీ, చిత్ర విజయం దృష్ట్యా కానీ అపజయం ఉండరాదన్నది తీర్మానించుకున్నాడు. వెంటనే చిత్రాల సంఖ్య తగ్గించుకోసాగాడు. అది అనుకున్నంత సులభం కాలేదు. అతనికి పరదేశీ, బ్రతుకు తెరువు, కన్నతల్లి చిత్రాలతోనే మంచి పేరొచ్చింది. దేవదాసులో స్టార్ వాల్యూ కూడా వచ్చింది. మిత్రులు, అమిత్రులు అంతా అతన్ని బుక్ చేయడానికి ఎగబడసాగారు.
అతని నటనను గాక స్టార్ వాల్యూను ఫేస్ వాల్యూను ఉపయోగించుకునేవారు కూడా ఉన్నారని అతనికి తెలుసు. నాగేశ్వరరావు కథలు చదివి వాటి నిగ్గు స్వయంగా తేల్చుకునేవాడు. అవి బాగుండవని తోచే పక్షంలో నిరాకరించేవాడు. కొందరిని సక్రమంగా ఒప్పించాడు, కొందరిని నొప్పించాడు. తన రేటు పెంచి కొందరిని తప్పించుకున్నాడు. ఇక్కడే భయపడే పరిస్థితి. ఇవాళ నొచ్చుకున్న వాళ్లు రేపు మంచి కథ వచ్చినప్పుడు తన దగ్గరికి రాకపోతే తను మంచి నటుడుగా ఉండి ప్రజలు ఆదరించినంతకాలం ఆ ప్రమాదం లేదని ధైర్యం చెప్పుకున్నాడు. అప్పట్లో అతను వదులుకున్న చిత్రాలు 15 దాకా ఉంటాయి. దేవదాస్ తర్వాత డిఎల్ గారే మరో విషాదాంత చిత్రం తీయ నిశ్చయించి నాగేశ్వరరావుకు కథ చెప్పారు. 3 రోజులు ఆలోచించి అతను వద్దన్నాడు. దేవదాస్కు ఒక పేరు, స్థాయి వచ్చాయి. దాని బలం అన్ని కథలకు రాదు. వచ్చినా దాని వెంటనే ట్రాజెడీ తీస్తే హిట్ చిత్ర ప్రభావం అనుకరణ ఉండక తప్పదు. ప్రేక్షకులు కూడా రెండింటినీ పోల్చుతారు. విధిగా మొదటిదాన్నే మెచ్చుకుంటారు. ఇందులో నెగ్గుకు రావడం కష్టం. ఇది అతని వాదం. డిఎల్ గారు నిర్మాణం సాగించారు, అది విజయవంతం కాలేదు. మీరుంటే హిట్ అయ్యేది అన్నాడు ఒక అభిమాని. నాగేశ్వరరావు నవ్వాడు. మీరు చాలా పొరబడుతున్నారు, ఆ కథ నెగ్గేది కాదని నేను ముందరే చెప్పాను, ఇప్పుడు అంతే అంటున్నాను అన్నాడు. అలాగే ఏవిఎం వారి సదారమ చిత్రం కూడా అతను వదులుకున్నాడు. ఆ చిత్రంలో వేషం ఒప్పుకుని 4 రోజులు పనిచేశాడు. అతనికి ఆ చిత్రం మీద గురి తప్పింది. విరమిస్తున్నట్టు చెప్పాడు చెట్టియార్ గారికి. నీకేం మతిపోయిందా అన్నారు ఆయన. భోంచేసి పడుకో అన్నారు. 3 రోజులు రెస్ట్ తీసుకుని ఆలోచించుకురా అన్నారు. రేటు పెంచుతా అన్నారు. అయినా ఖర్చుకు పరిహారం కావలిస్తే ఇస్తాను, నన్ను వదిలేయండి అన్నాడు నాగేశ్వరరావు ఖచ్చితంగా. తనకిచ్చిన అడ్వాన్సు తిరిగి ఇవ్వబోయాడు. తర్వాత ఎప్పుడన్నా ఇంకో చిత్రానికి పనిచేద్దు గాని అడ్వాన్స్ ఉంచు అన్నారు. తర్వాత భూకైలాస్లో నారద పాత్రలో నటించాడు నాగేశ్వరరావు.
వచ్చేవారం మీతో మరిన్ని విశేషాలని పంచుకుంటాను. అంతవరకు మీ వద్ద సెలవు తీసుకుంటోంది మీ భావరాజు పద్మిని. వింటూనే ఉండండి మైండ్ మీడియా, ద వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం. నమస్కారం.
ఇంతవరకు మీరు విన్నారు మై ఇన్ మీడియా సమర్పించు వెండితెర వెల్పులు కార్యక్రమం. ఫిబ్రవరి 27, 2019 నాటి ఎపిసోడ్ పునఃప్రసారం.
Disclaimer: The views, comments and conclusions in the following program, either expressed or implied, are those of the host and not necessarily the beliefs of Mind Media. All the material presented by the host is warranted by the host that the work is their original contribution or they have obtained proper permissions from the original contributors and it is free from any copyright infringements. At certain times, the host may express their views which may be slightly or extremely biased and hence, listener's discretion is advised.